పశువులు వాళ్ళు ఆకులు మాత్రమే తింటారు, కొంతమంది గాలి మాత్రమే తింటారు, కొంతమంది ఆకులు మాత్రమే తింటారు, కొంతమంది ఎప్పుడు చెట్టు యొక్క మూలాన్ని ఆశ్రయించి ఉండి తపస్సు చేస్తుంటారు, అసలు వాళ్ళు ఏమీ తినరు. అలా నిలబడగలరా? వాళ్ళకి అది సాధ్యమైంది. కొంతమందికి కొన్ని కొన్ని సాధ్యం అవుతాయి. మీరు చూడండి, మీకు సాధ్యం కాలేదని ఇంకోటికి సాధ్యం కాలేదని అనుకోవడం. ఒక్కొక్కడు పడుకుని పొట్టమించి 500 మోటార్ సైకిళ్ళు ఎక్కించుకుంటాడు, వాడికి అది సాధ్యమైంది. పేపర్లో వేస్తేను, టీవీలో చూపిస్తేను, నువ్వు చూస్తేను నమ్ముతావు వాడు ఎక్కించుకున్నాడండి అని వాడికి ఒక సన్మానం చేస్తావు. ఒక మునిపల్లె అలా తపస్సు చేయగలిగిన వాళ్ళు ఉన్నారు అంటే నువ్వు చూడలేదు కాబట్టి ఉండరు అంటే అంతకన్నా అన్యాయమైన విషయం లోకల్లో ఇంకోటి లేదు. అదే నిజమైతే ఈ భూమి తిరుగుతోంది అన్నది కూడా నీకు తెలియదు. భూమి తిరగడం నువ్వు చూసావా ఎప్పుడైనా? మరి నువ్వు చూడకపోయినా భూమి తిరుగుతోందిగా. మరి భూమి తిరుగుతున్నది నీకు కనపడకపోయినా నువ్వు అంగీకరించినప్పుడు, మహా తేజస్సులైనటువంటి వారు తాము కనపడాలనుకున్న వాళ్ళకి కనపడతారని అన్నయ్య గారు చెప్తే నువ్వు నమ్మాలి. నేను నమ్మనంటే నీ గొక్కదు, దానికి పరిష్కారం లేదు ఇంక. కాబట్టి వాళ్ళు శాక నివార భక్షులు, వృక్షమూల నివాసయుక్తులునై తపం బారచేయు మహామునీంద్రుల ఆశ్రమం బెడగాంచే అంభోరుహాక్షి. తామర రేకుల వంటి కందులు కలిగినటువంటి దమయంతీ దేవికి ఆ మునిపల్లె కనపడింది. ఆమె వెంటనే ఆ మునులను చూడగానే తపశ్శక్తి కలిగినటువంటి వాళ్ళు కనుక భవిష్యద్వార్తలు చెప్తారు, ఏం జరుగుతుంది అన్నది చెప్తారు. కాబట్టి ఆమెకేం కావాలి ఇప్పుడు? ఆమె ఆరాటం ఏమిటి? నలుడు ఎక్కడున్నాడు అదొక్కటే ఆవిడ ఆరాటం. ఆమె పరుగు పరుగున వెళ్ళి ఆవిడ అడిగిన మాట ఏమిటో తెలుసా? నలమహారాజు గారు ఇలా వెడుతూ మీకేమైనా వచ్చే పాదాలకు నమస్కరించి వెళ్ళారా అని అడిగింది. మా ఆయన ఏమన్నా మా ఆయన్ని చూశారా అని ఆవిడ అనలేదు. తపస్సు చేసుకుంటున్న వాళ్ళకి అదే పని, ఎవడు వెళ్ళిపోతున్నాడో ఎవడు వస్తున్నాడో చూడడం. వాళ్ళు చూడరు. వాళ్ళు ఎందుకు చూడాలి? తన భర్త వాళ్ళు మునులు అని వెళ్ళి నమస్కారం చేస్తే వాళ్ళు కళ్ళు విప్పి చూడాలి. తన భర్త అలా వెళ్ళడు, ఎటో వెళ్ళిపో ఉంటాడు అని ఆవిడ అనలేదు. మునులు కనబడితే నా భర్త నమస్కరిస్తాడు వెళ్ళి అంటే ఆమె ప్రశ్న అడగడంలో కూడా తన భర్త పట్ల ఎంత సమున్నత భావన కలిగిన తల్లో చూడండి. ఒక ఆడదాని మాట బట్టి ఆమె సంస్కారం తెలిసిపోతుంది, ఒక పురుషుడి మాట బట్టి వాడి సంస్కారం తెలిసిపోతుంది. ఆమె మునులతో మాట్లాడుతూ నలుడెక్కడా అని అడగలేదు. నలుడు ఇలా వెడుతూ వచ్చి మీకు నమస్కరించి వెళ్ళాడా, ఎటుగా వెళ్ళాడు మీరు చూస్తే చెప్పండి అని అడిగింది. వాళ్ళు నవ్వి అన్నారు, నలుడు ఇటు రాలేదు అని. ఒక్కసారి కళ్ళు మూసుకుని తెరిచి వాళ్ళు అన్నారు, అమ్మా త్వరలోనే నువ్వు నలమహారాజు గారి యొక్క సమాగమాన్ని పొందుతావు. మళ్ళీ పూర్వం ఏ రాజ్యాన్ని పరిపాలించారో ఆ రాజ్యాన్ని మీరు సంతోషంగా ఇద్దరూ కలిసి అనుభవిస్తారు. సమస్త సుఖములను సమస్త సంపదలను అనుభవిస్తావు, తల్లి నువ్వు బెంగపెట్టుకో అని వాళ్ళు ఆ తల్లితో అనగానే, అది మునివాక్కు, సామాన్యుడి వాక్కు కాదు కాబట్టి ఆమెకి ఊరట లభించింది. ఎందుకు లభించాలి? ఎందుకు రావాలి ఇప్పుడు మునులు అలా? ఆమెకే కనపడేటట్టు ఎందుకు రావాలి ఆ మునిపల్లె? అంటే నలుడు కనపడని నాడు ఆమెకి జీవితం మీద అనురక్తి లేదు, ఆమె తింటుంది తాగుతుంది అన్న ఆశ లేదు. ఆమె అలా లేకపోతే ఆమె శరీరం పడిపోతుంది. శరీరానికి ఓ ధర్మం ఉంది, పెడితే బతుకుతుంది, నీళ్లు పోస్తే బతుకుతుంది. ఆహారం పెట్టి నీళ్లు పోయకపోతే అది బతకదు, దాని అవసరాలు అది అడుగుతుంది, దానికి పెట్టాలి. ఆకలి వేస్తుంది అంటుంది, అన్నం పెడితే ఊరుకుంటుంది, లేకపోతే అదేం ఊరుకోదు, శోషిస్తుంది. అప్పటికి 5 రోజులైంది, ఆవిడ శరీరం పడిపోతే మహాపతివ్రత శరీరం పడిపోకుండా రక్షించడం పరమేశ్వరుడు యొక్క ధర్మం. ఆయన ఎవరు చెప్తే ఆవిడ సమాశ్వాసిస్తుందో నమ్ముతుందో వాళ్ళని పంపాడు. అందుకే ఎవరికీ అవసరం లేదు ఆ మునిపల్లె కనపడడం, ఆవిడ కొరకు వచ్చారు, అందుకే ఆవిడికే కనపడింది. వాళ్ళు ఈ మాట చెప్పగానే ఆవిడ చాలా సంతోషించింది. అంటే ఇప్పుడు ఆవిడికి బ్రతుకు మీద ఆశ అంకురించింది. నలుడు కనపడతాడు, నలుడితో కలిసి తాను సామ్రాజ్య సుఖాలు అనుభవిస్తుంది కాబట్టి పిల్లలతో కలిసి సంతోషంగా ఉంటారు. ఇప్పుడు ఆమె శరీరాన్ని ఉపేక్షిస్తుందా? నిలబెట్టుకుంటుంది, అన్నం తింటుంది, నీళ్లు తాగుతుంది, బతుకుతుంది, ఉంటుంది. దేనికోసం? నలుడి కోసం. ఆమెకి జీవితం మీద ఆ ఆశ కల్పించాలి. ఎవరు ఎంతకాలం బతిమాలి పెడతారు? ఇది మనుష్యుని జీవితానికి ఉండేటటువంటి లక్షణం. ఏదో ఒక ఆశ ఉందనుకోండి, మనిషి తింటాడు, తాగుతాడు, బతుకుతాడు. ఏ ఆశ లేదనుకోండి, అన్ని తలుపులు మూసుకుపోయాయి అనుకోండి, చచ్చిపోతామంటే బెంగెందుకు? ఇక శరీరం మీద మాత్రం ఎందుకు ఉంటుంది వ్యామోహం? ఉండదు. ఏమో అప్పుడు కూడా మూర్ఖత్వంతో శరీరం మీద వ్యామోహం ఉంటుందేమో, మరి చెప్పడం కష్టం అనుకోండి. కాబట్టి ఆమెకి ఈ మాట చెప్పి దమయంతీదేవికి నలమహారాజు గారితో తిరిగి కలుస్తాననేటటువంటి విశ్వాసము కలగగానే ఆ మునిపల్లె అదృశ్యమైపోయింది. లేదు అక్కడ మునిపల్లె. ఆమె వెళ్ళిపోయిన తర్వాత అదృశ్యం అవ్వచ్చుగా, ఆవిడ ఎదురుగుండానే అదృశ్యం అవ్వడం ఎందుకు అంటే, వాళ్ళు ఎప్పటి నుంచో ఇక్కడ తపస్సు చేసుకుంటున్నారు, ఏదో ఆడది అడిగింది, ఓ మంచి మాట చెప్పారు, కానీ ఏమో నిజమో అబద్ధమో అన్న అనుమానం ఆవిడికి రాకుండా ఉండాలంటే అది అదృశ్యం అయిపోయింది అనుకోండి. నాకే కనబడి అదృశ్యం అయిపోయిందంటే అంతటి మహిమాన్వితులు వాళ్ళు ఎందుకు అబద్ధం చెప్తారన్న ధృతి ఆవిడికి కలుగుతుంది. అందుకు ఆవిడికే కనపడింది, ఆవిడికి కనపడి చెప్పగానే అదృశ్యమైంది. అది నన్నయ్య గారి హృదయం. అంటే నలుణ్ణి రక్షించడానికి ఈ మునులు రాలేదు, ఈ మునిపల్లె రాలేదు. దమయంతిని రక్షించడానికి మాత్రం ముని పల్లె పల్లె వచ్చింది. అంటే భగవత్ కటాక్షం ముందు పాతివ్రత్యం ఉన్నటువంటి స్త్రీని రక్షించడం మీద ఉన్నదా, ఇంకొక దాని మీద ఉన్నదా? అంటే పాతివ్రత్యంతో ఉన్న స్త్రీ పడిపోవడాన్ని పరమేశ్వరుడు అంగీకరించడు. అది చాలా చాలా విశిష్టమైనటువంటి విశేషం. అందుకే భగవంతుడు ఆ మునిపల్లె ఆమెకి మాత్రమే కనపడేటట్టుగా సంకల్పం చేసి ఆ మునులు చెప్పినటువంటి మాటల వలన ఆమె దృఢ విశ్వాసమును పొందేటట్టుగా మళ్ళీ మునిపల్లె అంతర్ధానమైంది. ఆమె ముందుకు నడిచి వెడుతోంది. ఆమెకి ఒక సార్థము కనపడింది. సార్థము అంటే వణిజుల గుంపు. ఈ వర్తకులు వ్యాపారం చేసేవాళ్ళు ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి వెడుతుంటారు. పూర్వం అరణ్య మార్గంలో వెడుతూ ఉండేవారు. ఒకరు వెడితే దోచుకుంటారని చాలామంది కలిసి నడిచి వెడుతూ ఉండేవారు. ఆమె వాళ్ళని చూసి ఎవరో మనుష్యులు కనపడ్డారు, ఇప్పుడు ఆవిడికి బ్రతుకు మీద ఆశ కలిగింది. నలుడు కనపడతాడు కాబట్టి దగ్గరలో ఏదైనా ఊరుందేమో, ఆ ఊరు వెళ్ళి ఎక్కడైనా తలదాచుకుందామని, ఇప్పటి వరకు ఏ ఊరు వెళదామని నలుడు అడిగితే అక్కర్లేదండి, ఇప్పుడు తను ఊరు వెళ్ళాలనుకుంటాడు. ఎందుకని? తన తల దాచుకోవడానికి, తను బ్రతికి ఉండడానికి. ఎందుకు? నలుడు వస్తాడని మునులు చెప్పారు కాబట్టి. ఇది మునివాక్యానికి అర్థం. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఆ వణిజుల దగ్గరికి వెళ్ళింది, ఆ వర్తకుల దగ్గరికి వెళితే అందులో కొంతమంది పారిపోయారండి చూసి. వాళ్ళు అనుకున్నారు దయ్యం వస్తోందిరో అనుకున్నారు. అంటే ఇక వర్ణించక్కర్లేదు దాన్ని. దమయంతి ఎలా ఉండి ఉంటుందో మీరు ఊహించచ్చు. ఆవిడ్ని చూడగానే దయ్యమని పారిపోయారు చాలామంది. అంటే ఆవిడ అసలు ఎంత దారుణమైన స్థితిని పొందేసిందో, ఆ సగం చీర కట్టుకుని మట్టి కొట్టేసి జుత్తు రేగిపోయి ఏడిచి ఏడిచి అన్నం లేక నీళ్లు లేక చూసేటప్పటికి దయ్యం వస్తుందేమో అని అరణ్యంలో భయపడి జనులు పారిపోయేటట్టుగా ఉంది. కొంతమంది పరీక్షగా చూశారు. చూసి ఆ తల్లి ఆ సార్థంలో ఉన్నటువంటి ఆ వర్తకం చేసేవాళ్లతో కలిసి దగ్గర ఉన్న ఊరు వెళ్ళాలి అని కొంతమంది ఆవిడ్ని పరీక్షగా చూశారు. ఆ పరీక్షగా చూసిన వారికి ఆమెలో లక్ష్మీదేవి కనపడింది. అంటే వాళ్ళు ఆ పైకి కనపడుతున్నటువంటి ఆకారము వెనక ఉన్నటువంటి జ్యుతిని చూశారు, కాంతిని చూశారు. చూసి ఈమె సామాన్యురాలు కాదురా, ఈమె మారువేషంలో వస్తున్న లక్ష్మి అని ఆమెకి నమస్కరించారు. ఆవిడ వెళ్ళి అడిగింది, అయ్యా మీరందరూ ఎక్కడికి వెడుతున్నారో నాకు చెప్పవలసింది అని అడిగింది. అయితే వాళ్ళు అన్నారు చేది ప్రభు ఉన్నాడు, ఆయన పేరు సుబాహు, ఆయన రాజధాని దగ్గరలో ఉంది, మేమందరం వర్తకం కోసమని అదిగో ఆ రాజధాని నగరానికి వెళ్తున్నాం అంది. అంటే ఆమె సంతోషించింది, నేను కూడా మీతో వస్తాను, నాకు కొంచెం దారి చూపిస్తారా, నేను కూడా పట్టణం చేరుతాను అని. తప్పకుండా నా మాతో రా అన్నారు. వాళ్ళందరికీ చీకటి పడే వేళటికి మంచి దాహం వేసింది. పగలంతా ఎండలో తిరిగారు, దాహం వేసి వాళ్ళ చెరువు దగ్గరికి వెళ్ళి ఏదో స్నానాలు చేసి కసి నీళ్లు తాగి తెచ్చుకున్నవి తిని బడలిపోయారు. ఒరే చెరువు కదా, మళ్ళీ దాహం వేస్తే కసి నీళ్లు దొరుకుతాయి, ఇక్కడ పడుకుందాం ఈ చెరువు గట్టున మనం అని ఆ వచ్చినటువంటి ఆ వ్యాపారస్తుల యొక్క గుంపు అంతా చెరువు గట్టు మీద అన్ని వేపులా పడుకుని నిద్రపోతున్నారు. నిద్రపోతుండగా ఒక పెద్ద ఏనుగుల గుంపు ఒకటి నీళ్లు తాగడానికి బయలుదేరి చెరువు గట్టుకొచ్చింది. అది ఈ మనుష్యులందరినీ చూడగానే వెర్రిక్కిపోయింది. వెర్రిక్కిపోయి అది నిద్రలో ఉన్న వాళ్ళని నిద్రలోనే తొక్కి తొండం పెట్టి విసిరి చంపేసాయి ఆ మనుష్యులందరినీ. అందులో అరిచి జీవితార్థులై పరిగెడుతున్న వాళ్ళని కూడా పట్టుకుని మరీ చంపేసాయి. అందులో తన ప్రమేయం లేకుండా తనని చంపేసినా పర్వాలేదని నిలబడిపోయిన దమయంతీదేవి జోలికి ఒక్క ఏనుగు రాలేదు, ఆమె బ్రతికిపోయింది. ఆవిడంది జీవితార్థులైన జీవుల సుఖసుక్తులైన వారి చంపే అరవ అరమ మరణకాంక్షనున్న మగువ చంపకనను మరచే విధి కరంబు మందబుద్ధి అంది. ఏమాశ్చర్యం, జీవితార్థులై మేము బ్రతికుండాలి, వ్యాపారం చేయాలి, ఏదో భార్యాబిడ్డల్ని పోషించుకోవాలని కోరుకుని పగలంతా నడిచి నడిచి అలిసిపోయి రాత్రివేళ ఒక చెరువు గట్టున పడుకుని నీటి మీదించి వస్తున్నటువంటి చల్లని గాలి చేత సంతోషంగా గాఢ నిద్రలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఏనుగుల గుంపులో ఉన్న ఏనుగులు వచ్చి తొక్కి చంపేశాయి. చచ్చిపోయినా పర్వాలేదనుకుంటున్నటువంటి నన్ను విడిచిపెట్టాయి. ఏమనాలి బ్రహ్మగారి బుద్ధిని? బతికుందామనుకున్న వాళ్ళని చంపించాడా? చచ్చిపోయినా పర్వాలేదనుకున్న నన్ను బ్రతికించాడా? ఏమనుకోవాలి? అందుకే లోకంలో ఒక సామెత ఉంది, అంటే అది దమయంతీదేవికి వర్తించరుసుమండి. లోకంలో ఒక మాట అంటుంటారు, పాపి చిరాయుః సుకృతి గతాయుః అంటుంటారు. అది విని కొంతమంది పుణ్యం చేయడానికి భయపడుతుంటారు. పాపం చేస్తే చాలా కాలం బ్రతుకుతారు, పుణ్యం చేస్తే తొందరగా వెళ్ళిపోతారు. అంటే వెళ్ళిపోతాం కదండి, ఎందుకు పుణ్యం లేనిపోను కూడా కొంత పాపం కూడా ప్రయత్నపూర్వకంగా చేస్తే పోదా అనుకుంటుంటారు. అది కాదు దాని ఉద్దేశం. పాపి చిరాయుహు అన్న మాటకు అర్థం ఏంటంటే, ఈ శరీరాన్ని పరమేశ్వరుడు ఎందుకు ఉంచుతాడంటే పాపముల ఫలితాన్ని అనుభవింపజేయడానికి. అన్ని రకాల కష్టాలు పెట్టి ఇది బాధపడుతుంటే దాని వలన వాడు చేసుకున్న పాపాలు పోయేట్టు చేయడానికి దీన్ని ఉంచుతాడు. ఏ పాపాలు లేనివాడికి, అన్ని పుణ్యాలు చేసిన వాడికి ఈ శరీరంతో ఇక్కడ ఉండవలసిన అవసరమే ఉంది, దేవలోకానికి పోదు కానివని ఇందులోంచి విడిపిస్తాడు. అందుకని పాపాలు చేయాలని కోరుకోకూడదు. పాపాలు చేస్తే దీంతో ఉంటే చాలా కష్టం అనుభవిస్తాడని దాని అర్థం. పాపి చిరాయుహు సుకృతి గతాయుహు అన్నమాట. అంతేగాని పాపం చేస్తే ఎక్కువ కాలం బతుకుతారు, పుణ్యం చేస్తే తక్కువ కాలం బతుకుతారు అని వాచ్యార్థం చేసి సిద్ధాంతీకరించకూడదు దాన్ని. కాబట్టి దమయంతీదేవి ఇలా ఆశ్చర్యపోయి ఆ కొద్దిమంది మిగిలినటువంటి బ్రాహ్మణులు కొంతమంది బతికారు అందులో. ఆ బ్రాహ్మణులతో కలిసి ఆమె చేదిదేశ రాజధాని నగరాన్ని చేరుకుని రాజమార్గంలో నడిచి వెళుతోంది. రాజమాత అంతఃపుర గవాక్షంలోంచి చూసింది. ఆ పక్కన ఉన్నటువంటి దాసిని పిలిచి అంది, ఆ నడిచి వెడుతున్నటువంటి స్త్రీని చూసావా? అపారమైన తేజోమూర్తి, పైకి అలా ఉంది కానీ వెనక చాలా కాంతి ఉంది ఆమెలో. ఆమె సాధారణ స్త్రీ కాదు. ఆమె ఎందుకు అలా వెడుతోంది? ఆమెని చూస్తే నాకు అనురక్తి కలుగుతోంది, నాకు ఆమెని చూస్తే ఏదో బాంధవ్యం లాగుతోంది, ఎందుకో ఆవిడ్ని పిలవాలనిపిస్తోంది, ఎందుకో ప్రేమతో పలకరించాలనిపిస్తోంది, ఇలా తీసుకురా. మన వాళ్ళు అంటుంటారే రక్త సంబంధం అండి, లాగుతుంది అంటారు. చూశారు ఎంత గుప్తంగా దాచారో నన్నయ్య గారు. ఇక్కడెక్కడ ఈ మాటకి తాత్పర్యం ఏమిటో చెప్పలేదు. ఈ మాటకి తాత్పర్యం ఏమిటో తర్వాత చెప్తారు, కానీ ఇది మర్చిపోకూడదు. ఈ మాటలు మాత్రం గుర్తుపెట్టుకోవాలి, రాజమాత అన్న మాటలు. అంటే ఆ దాసి వెళ్ళి గబగబా ఆవిడ్ని తీసుకొచ్చింది. ఎవరవమ్మా నువ్వు, ఎందుకు ఇలా ఉన్నావు అని అడిగింది. అడిగితే ఈ దమయంతీదేవి ఏంది, అమ్మా నేను నా భర్త కలిసి అరణ్య మార్గంలో బయలుదేరాం. నా భర్త ప్రభు రాజ్యాలు నిలినవాడు, కానీ మేమిద్దరం కష్టసుఖాలలో ఒకరికొకరం తోడై ఉండాలనుకుని కష్టకాలమునందు అరణ్యంలో వెడుతూ ఇద్దరం కలిసి పడుకున్నాం. నా భర్త నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఒక రాత్రివేళ అని చెప్పలేదు దమయంతీది. ఆ మాట ఆవిడ అనదు. ఆయన ఎందుకు వెళ్ళారో ఆవిడ ఎంతసేపు ఆలోచించినా ఆవిడ ఉద్దేశం ఏంటంటే, నేను ఆయనకి ఎందుకు బరువు అయ్యానో తప్ప ఆయన నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయేటటువంటి హృదయం ఉన్నవాడు కాదు. అది ఆమె పాతివ్రత్యం, ఆవిడ గొప్పతనం. అసలు ఆలోచన ధోరణికి ఉన్నటువంటి స్వచ్ఛత, ఆ పవిత్రత అది రాదు. అది చాలా చాలా కష్టం. అసలు దోషం అంటే అవతల వారి మీద పెట్టడం, సాధితం అంటే మన మీద పెట్టుకోవడం అన్నది నాబోటిగాడికి అలవాటు. కానీ కొంతమంది ఎంత స్వచ్ఛంగా ఉంటాయో హృదయాలు. నాకు ఆ మాట అంటుంటే ఒకటి గుర్తొస్తుంటుంది. నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో మా ఇంటి పక్కన వాళ్ళకు ఒక పాప ఉండేది. ఆ పాప మా ఇంటికి వచ్చి ఆడుకుంటుండేది, అది పాలు తాగుతోంది. పాలు తాగుతుంటే ఆ గ్లాసుకి చేయి తగిలి పడిపోయింది. పడిపోతే ఆ గ్లాసు విరిగిపోయింది, పాలు ఒలిగిపోయింది. వాళ్ళ అమ్మ విని చప్పుడు వచ్చింది, గౌబా వాళ్ళ అమ్మ కొడుతుందేమో అని నేనన్నాను. గ్లాస్ పడిపోయి పాలు ఒలిగిపోయాయండి అన్నాను. అంటే ఆ పిల్లంది గ్లాసు పడిపోలేదు, నా చెయ్యి తగిలి పడిపోయింది, నాకు మతిపోయింది, నేను అబద్ధం చెప్పాను. అప్పుడే ఇప్పటికీ చెప్తున్నాను గ్లాసు పడిపోయిందే అంటాను. గ్లాస్ ఎందుకు పడిపోతుంది? గ్లాస్ ఏం పడిపోదు, నేనే పడేస్తాను. ఏదో మాట్లాడుతూ ఏదో చూస్తూ అస్తమానం చేతులు ఊపడం అలవాటు అయిపోయి ఏదో ఇలా అనడంలా చెయ్యి తగిలి పడిపోతాయి. పడిపోతే నేనే నా చెయ్యి సక్రమంగా గ్లాస్ అక్కడ ఉందని చూడక అర్థరహితంగా ఊపితే తగిలి పడిపోయింది. అంటానేంటి, గ్లాసు పడిపోయింది, ఇంకొంచెం మంచినీళ్ళు పెట్టంటాను. గ్లాస్ ఏం పడిపోలేదు, అబద్ధమాడి బ్రతకడం అలవాటైపోయి ఆ మాట వచ్చింది అంతేనంత. పసిపిల్లకి అది రాక ఉన్న మాట ఉన్నట్టు చెప్పింది. దమయంతీ దేవి జీవితంలో ఆమె రక్తంలో జీర్ణమైపోయింది ఆ పాతివ్రత్యం. ఆమె సప్త ధాతువులు పాతివ్రత్యం కాబట్టి ఆమె భర్తని చిన్నతనం చేసి మాట్లాడదు, చులకన చేసి ఆమె మాట్లాడదు, ఆమె అంత గౌరవంగా మాట్లాడదు. అందుకే ఆమె అంది, విధి పరిపాకం చేత మేము ఒక చోట నిద్రపోతుండగా మోసగింపబడ్డానమ్మా. ఎవరి చేత మోసగింపబడింది? విధి చేత మోసగింపబడింది అంతే. ఆమె ఇంకేం చెప్పలేదు, నొసటి వ్రాత అంతే కదా మరి జరిగిందిగా. అందుకని విధి పరిపాకం చేత మోసగింపబడి ఒంటరి దానిని అయ్యానమ్మా, నేను సైరంధ్రి వృత్తి చేస్తానంది, ద్రౌపదీదేవిలాగే విరాట పర్వంలో ద్రౌపదీదేవి అన్నట్లు అని ఆమె కొన్ని నియమాలు పెట్టింది. నేను సైరంధ్రిగా ఉంటాను కానీ ఒకరి ఎంగిలి నేను తినను, ఒకరి కాళ్ళు నేను పట్టను, బ్రాహ్మణులతో తప్ప అన్యులతో మాట్లాడను. అంటే బ్రాహ్మణుడు అంటే సమాజం ఎంత నమ్మే వ్యక్తో చూడండి, అంత నమ్ముతుంది సమాజం, అంత నమ్ముతుంది కాబట్టి ఆ నమ్మకానికి తగినంత గౌరవంతో బ్రాహ్మణుడు జీవించాలి అన్నది తాత్పర్యం. కాబట్టి నేను ఒక్క బ్రాహ్మణులతోనే మాట్లాడతాను, ఈ నియమాలు మీరు అంగీకరించగలిగితే నేను మీ దగ్గర సైరంధ్రిగా ఉంటాను. ఆవిడంది, అయ్యో తల్లి ఎంత మంచి మాటలు అన్నావు, తప్పకుండా సైరంధ్రిగా ఉండు. ఎందుచేత అంటే శౌచము నష్టమవుతుంది. ప్రాయశ్చిత్తం చేసుకోవలసినటువంటి వాటిల్లో ఒకటి ఏమిటంటే, నిన్న వండిన పదార్థాన్ని ఇవాళ తింటే ప్రాయశ్చిత్తం చేసుకోమని శాస్త్రంలో, అలా తినకూడదు అని. అలా తినడానికి యోగ్యమైన పదార్థం ఏది అంటే ఒక్క బెల్లమే. బెల్లం ఒక్కదానికే నిలవ దోషం లేదు. అందుకే పరమేశ్వర నివేదనకి వండేటటువంటి ఏ పదార్థంలోనూ పంచదార కలపరు, బెల్లంతో వండుతారు. పైగా లోకంలో పాత పడిపోయినటువంటి వస్తువులు వాడడానికి ఎక్కువ ఉపయుక్తం కావు. అందులో బాగా నిలవైపోయింది అంత రుచిని పొందదు, జీర్ణశక్తిని దెబ్బతీస్తుంది. కానీ ప్రపంచంలో బాగా నిలవ ఉంటే పథ్యానికి పనికొస్తాయి కొన్ని. అది కూడా ఎటువంటి వాళ్ళ పథ్యానికి, లోపల ఉన్నటువంటి వ్యవస్థంత పచ్చితనాన్ని పొందుతుంది. పచ్చితనాన్ని అంటే అందులో ఏదో పెనుమార్పు సంభవించింది. ఒక గర్భిణీ స్త్రీకి పురుడు వచ్చిందనుకోండి, ఆమె కడుపు పచ్చి బాలింతరాలు అంటారు. పచ్చి బాలింతరాలు అంటే ఆమె కడుపులో ఉన్న వ్యవస్థ అంతా కూడా ఇప్పుడు మళ్ళీ ఒక కొత్తతనాన్ని పొందింది. పిల్లలు బయటకు వచ్చేసారు కాబట్టి ఇప్పుడు ఆమె కడుపులోకి వెళ్ళే పదార్థం పొరపాటున కూడా ఆమెకు అపకారం చేసేది కాకూడదు. అందుకే పూర్వం ప్రత్యేకించి పేదరాలికి పురుడు వచ్చింది అంటే అందరూ గబగబా పథ్యం చేసే పదార్థాలు పంపించేవారు. పథ్యం వండి పెట్టడం మహాపుణ్యంతో కూడుకున్నటువంటి విశేషం. ఎందుచేతనో తెలుసా? మూడు ప్రాణులు నిలబడతాయి, అది సామాన్యమైన పుణ్యం కాదు. ఎన్ని జన్మలకి సరిపోయే పుణ్యమో అది. మూడు ప్రాణులు నిలబడతాయి అంటే, నేను మూడు ప్రాణులు అని వచ్చేసింది నాకు కవల పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని అనేశాను అనుకోండి, రెండు ప్రాణులు అనుకోండి. ఎందుచేత అంటే తల్లి మరి ఆ పథ్యం తిని కదా తల్లి బతుకుతుంది. ఆమెకు అనారోగ్యం రాకూడదు, ఆమెకు అనారోగ్యం వస్తే పాలాగిపోతాయి, పాలాగిపోతే పిల్లలేరి ఎలా బతుకుతారు వాళ్ళు. ఆ తల్లికి అనారోగ్యం రాకూడదు, ఆ తల్లి ఆరోగ్యంగా ఉండాలి, ఆమె ఎందు పాలు సృజింపబడాలి, ఆ పాలు తాగి పిల్లలు బతుకుతారు. ఆమె ఆరోగ్యవంతమైన పదార్థం తింటేనే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, లేకపోతే వాళ్ళకే పరిశుద్ధత వస్తుంది. అందుకే రెండు లేక మూడు ప్రాణులు బ్రతకడానికి ఏర్పాటు ఏది అంటే పురటాలికి పథ్యం పెట్టడమే. అందుకే పెద్దరికానికి పరాకాష్ఠ ఏమిటంటే పూర్వం చెప్పుకునేవారు ఘనంగా, నేను ఇంతమందికి పచ్చం వండి పెట్టానండి, అంతమందికి పచ్చం పెట్టిందా అని అనేవారు. అంటే వాళ్ళ చెయ్యి ఎంత మంచిదో మీరు ఆలోచించాలి. ఆ చేతి అన్నం పొరటాలకి పాలు పట్టేట్టు చేసింది. అంటే ఆ హృదయాలు ఎంత మంచివో, వాళ్ళు ఎంత గౌరవానికి అర్హులో, వాళ్ళు ఎంతటి పూజనీయులో అర్థమవుతుంది. అంత మంచి హృదయం ఉన్నవాళ్ళు అని. అందుకే కొన్ని కొన్ని పదార్థములు నిలవన్న కొద్దీ పచ్చానికి పనికొస్తాయి. ఎవరికి పచ్చానికి? పొరటాలి పచ్చానికి కూడా పనికొస్తాయి. అందులో ఒకటి బెల్లం. అందుకే కదా పాత బెల్లం పంపిస్తుంటారు. ఆ ఇంట్లో పొరటాలు ఉంది అంటే పాత బెల్లం పంపిస్తారు. ఎందుకంటే పాత బెల్లంతో వండి కాయమని తయారు చేసి ఇస్తారు. ఇస్తారే తింటుంటారు పొరటాలు. సరే అది వేరే విషయం అనుకోండి. ఈ విషయాలు మీకు ఈ మధ్య బాగా తెలిసాయి అనుకోకండి. కాబట్టి ఆ బెల్లానికి పాత పడిన కొద్దీ పచ్చంగా ఉండగలిగినటువంటి శక్తి ఉన్నట్లే లోకంలో కొన్ని కొన్ని పదార్థాలకి ఒక్కొక్క రకమైనటువంటి శక్తి ఉంటుంది. అందుకే ఆమె ఎంగిలి తినను అంది. ఎంగిలి తింటే శౌచం పోతుంది. శౌచం పోతే బుద్ధి మీద ప్రభావం ఉంటుంది. బుద్ధి మీద ప్రభావం ఉంటే భర్త చాలా కాలంగా కనపడలేడు కాబట్టి ఏదో ఓ మాట అనాలనిపిస్తుంది. అనిపిస్తే తన పాతివ్రత్యానికి దోషం వస్తుంది. అందుకే నేను ఎంగిలి తినను. నేను ఎంగిలి తినను. నేను కేవలంగా నా కొరకు అని ఇయ్యబడిన పదార్థం ఒక్కటే తింటాను. ఇంకొకరు తినగా మిగిలిన పదార్థాన్ని నేను తినను. అందుకని సైరంధ్రిని కనుక నన్ను దాసిగా చూడవద్దు అంది అని నాలుగు ది ఆ తర్వాత ఆవిడ అక్కడ అంతఃపురంలో చేరింది. ఏదో పాపం ఆవిడ బాధ ఆవిడది. చిత్రం ఏమిటంటే సీతా మహాలక్ష్మి సుందరకాండలో ఎలా అయితే ఒక్క చీరతో ఉండిపోయిందో అలాగే దమయంతీదేవి నలమహారాజు గారు కనపడే వరకు ఆయన చింపుకుని ముక్క పట్టుకుపోయిన చీరతోనే ఉండిపోయింది. అంతఃపురానికి వచ్చాను కదా అని కడుపు నిండా అన్నం తినలేదు, మంచం మీద పడుకోలేదు. తన భర్త ఏ కష్టంలో ఉన్నాడో, తన భర్త పొందని సుఖం తాను పొందకూడదని ఆమె భూచయనం చేసింది. ఆమె తలస్నానం చేయలేదు. చెయ్యలేదు కాబట్టి ఆమె తలంతాను అట్టలు కట్టేసింది. ఒళ్ళంతా బూది కమ్మేసింది. కమ్మేసి ఆ చీర ముక్కతోనే ఆవిడ అలాగే ఉంది. ఆవిడ అక్కడ నలుడు అరణ్య మార్గంలో అలా ప్రయాణం చేస్తున్నాడు. ఆయన అలా వెడుతూనే ఉన్నాడు అడవిలో. ఎందుకని? ఆయనకి బయటపడడం ఇష్టం లేదు. అసలు బయట దేనికి బయటికి రావాలి? భార్యన వదిలిపెట్టేశాడు. ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం అడుగుతాడు? ఒకనాడు ధరణీ మండలాన్ని శాసించిన చక్రవర్తి ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం అడుగుతాడు? కాబట్టి ఆయన ప్రశ్నకి జవాబు లేదు. దమయంతి బాధకి ఒక చిన్న వెలుతురు రేఖ ఒకటి దొరికింది. ఆ వెలుతురు రేఖ దమయంతికి దొరికితే సరిపోతుందా? నలుడు దగ్గరయ్యే మార్గం దొరకాలి. ఇప్పుడు మునివాక్యం నిజమవ్వాలి అంటే దమయంతి ఒక్కత్తి ఎదురు చూస్తూ కూర్చుంటే సరిపోతుందా? నలుడు ఆమెకి భర్త అయ్యే అవకాశం, రాజయ్యే అవకాశం దొరకాలా? అంటే ఇప్పుడు మునివాక్యం ఏమవ్వాలి? ఈయనకి కలిపురుషుడు విడిచిపెట్టడానికి, ఈయన ఎక్కడో ఆశ్రయం పొందడానికి, నన్ను బయటికి వస్తే గుర్తుపట్టేస్తారనేటటువంటి బెంగ నుంచి ఈమెకి ఒక మార్గాంతరాన్ని దొరికేటట్టుగా పరిస్థితుల యందు మార్పు కల్పించేదై వాళ్ళ వాగ్బలము పనిచేయాలి. అందుకొచ్చింది ఆ మునిపల్లె. అంతేకాని ఆవిడకి ఒక్కత్తికి కాదు ఆశీర్వచనం, నలుడికి కూడా అది. కాబట్టి ఇప్పుడు అకస్మాత్తుగా ఏమైంది? దావానలం చుట్టుముట్టింది. పెద్ద మంట అరణ్యాన్నంతటినీ చుట్టేసింది. ఈ అరణ్యాన్నంతటినీ చుట్టేస్తే నలుడు పరిగెత్తి పారిపోవాలి. కానీ ఆయనకి పెద్ద ఆసక్తి లేదు. ఎందుకని? తనంత తాను చచ్చిపోడు ధర్మవిరుద్ధం కనుక. దావానలం చుట్టేస్తే ఎవరికోసం బతకాలి? ఎందుకోసం బతకాలి? అడవిలో తిరగడమే కాదు, అతను అలాగే ఉన్నాడు. కానీ అది నలుని యొక్క గొప్పతనం. నాలుగు దిశలను దావజ్వాలావలిక విసే మ్రంది చానోప మహీపాలక నన్నొక్క సరసీ కూలము చేరంగ నెత్తుకుని పొమ్ము దయన్. ఓ మహీపాల మహారాజా, నన్ను రక్షించు రక్షించు అని కేకలు వినపడ్డాయి. ఆ కేకలు ఎక్కడి నుంచి వినపడుతున్నాయో అక్కడికి ఆ మంటలోకి ఒక్క దూకు దూకాడు. చూస్తే పాము ఒకటి చుట్టలు చుట్టుకుని ఆ మంటల మధ్యలో కాలిపోవడానికి సిద్ధపడుతూ ఎటు తప్పుకోలేక పడగలు విప్పి అటు ఇటు కొట్టుకుంటోంది. నలమహారాజును చూడగానే పాము అంది, వచ్చావా? గబగబా నన్ను ఎత్తుకో. ఇంత పెద్ద పామును ఎలా ఎత్తుకుంటాను అనుకుంటున్నావా? నీవు చేత్తో ఇలా రెండు చేతులతో పట్టుకోవడానికి వీలైనంత చిన్న పామునైపోతాను. నాగకుమారుణ్ణి, నన్ను ఇక్కడి నుంచి క్షోభ పడిపోయాను ఈ సెగకి. నన్ను వెంటనే తీసుకెళ్ళి ఏదైనా సరోవరం చెంతన దింపింది. ఆయన వెంటనే ఆ పావుని రెండు చేతులతో పట్టుకుని మంటల మించి దూకి ఓ సరోవరం దగ్గరికి వెళ్ళి కింద పెట్టబోతున్నాడు. ఆ పాము అంది, నన్ను కింద పెట్టకు, ఒక్క 10 అడుగులు లెక్క పెట్టి 10వ అడుగు దాటగానే కింద పెట్టాడు. ఆయన 10 అడుగులు లెక్క పెట్టుకుంటూ ముందుకెళ్ళి 10వ అడుగు వేసి ఆ పాముని కింద పెడుతున్నాడు. అదొక్కసారి పెద్దదై ఆయన కాటు వేసి, కాటు వెయ్యగానే అకస్మాత్తుగా నల్లగా మారిపోయి చేతులు పొట్టిగా అయిపోయి వికృతమైనటువంటి ఆకారాన్ని పొంది గూని వచ్చిన వాడిలా వంగిపోయాడు. వంగిపోతే ఆ పాముంది ఆయన కర్కోటకుడు. ఆయన అన్నాడు, నేను నీకు కావాలనే ఇటువంటి రూపాన్ని కల్పించాను, నేను నీకు అపకారం చేశానని అనుకోకు. నువ్వు నీ రూపంతో ఉన్నంతకాలం నువ్వెవరిని ఆశ్రయించలేవు, గుర్తుపడతారని. ఈ రూపంతో నిన్ను ఎవ్వరూ గుర్తుపట్టరు. నీ రూపం మారిందేమో, నీ మేధాసంపత్తి అలాగే ఉంటుంది. మేధాసంపత్తికి దోషం రాదు, కానీ నీ రూపం మారిపోయింది. ఇప్పుడు నువ్వు ఏ రాజు దగ్గరికైనా వెళ్ళచ్చు, నీకు అభ్యంతరం రాదు. సరికదా, పిశాచములు రాక్షసులు నిన్నీకు ఆవహించలేరు, బాధ పెట్టలేరు, నీకు శత్రుభీతి ఉండదు. నా విషం నీ శరీరంలో ఉన్నంతకాలం నిన్ను శత్రువులు బాధ పెట్టరు. యుద్ధం జరిగితే నీకే విజయం సంప్రాప్తమవుతుంది. నా విషం నీ శరీరంలోకి ఎక్కిన కారణంగానే నువ్వు భార్యా సమాగమాన్ని పొందుతావు, పూర్వరాజ్యాన్ని పొందుతావు. నీకు మళ్ళీ ఎప్పుడు నీ యథారూపం కావాలనుకుంటున్నావో అప్పుడు నన్ను స్మరిస్తే ఒక దివ్యమైన వస్త్రం ఒకటి వస్తుంది, ఆ వస్త్రాన్ని నీ మీద కప్పుకో, నువ్వు మళ్ళీ నలుడివైపోతావు. కాబట్టి నేను నీకు ఏదో అపకారం చేశానన్న భావన మనసులో పెట్టుకోకు. నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెడితే నీ కథ సుఖాంతమవుతుందో కూడా నేను నీకు మార్గం చెప్తాను. ఎందుకు దావానలం పుట్టాలి, ఎందుకు కర్కోటకుడు ఇలా చెయ్యాలి, ఎందుకు కర్కోటకుడు మార్గం చెప్పాలి. మహాత్ముల మాట, మునిపల్లెలోని మునుల ఆశీర్వచనం మళ్ళీ ఇద్దరు కలవడానికి మార్గాన్ని సుగమం చేస్తోంది. కాబట్టి యథార్థం చెప్పాలంటే ఈ నలదమయంతుల కథ అంతా కూడా దమయంతీదేవి యొక్క పాతివ్రత్య ప్రభావ విశేషమే. నలుడి ధర్మం లేదని నేను ప్రతిపాదన చేయను, కానీ కలిపురుషుడు పాడు చేస్తున్నాడు లోపల నుంచి. ఆ కర్కోటకుడు అన్నాడు, ఇల ప్రసిద్ధుడు ఋతుపర్ణుడెనుడు మహీషుడు ఇక్ష్వాకులజుండు నీకు సేవ్యుండవు, అతని కొలిచి అందుండు, నెలకొని అతనికి అశ్వహృదయమనిడి విద్య ఇచ్చి వెలయ అతని చేత అక్షహృదయమన్ విద్య చేకొను. ఇక్కడికి దగ్గరలో ఇక్ష్వాకు వంశంలో ప్రభవించినటువంటి ఋతుపర్ణుడు అనబడేటటువంటి రాజు రాజ్యం చేస్తున్నాడు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయనని సేవించు, ఆయన దగ్గర నుండి అక్షహృదయము అనబడేటటువంటి విద్యని నువ్వు పుచ్చుకో. అది తాంత్రిక విద్య. తాంత్రిక విద్య అంటే నా ఉద్దేశం అది ఏదో ఉగ్ర పూజలకు సంబంధించిన విద్య కాదది, అది వైదికమై పరమేశ్వరానుగ్రహాన్ని ప్రోది చేసేటటువంటి విద్య. ఋగ్వేదంలో అక్షసూక్తము అని ఈ పాచికల మీద ఒక సూక్తం కూడా ఉంది. కాబట్టి అది వైదిక మార్గంలో ఆ దేవతానుగ్రహాన్ని పొందేటటువంటి ప్రక్రియ. శకునిలా ఏదో పాశాధిష్టాత్రి అనుగ్రహాన్ని పొంది ఆ పాచికలని వశం చేసుకున్న విద్య కాదది. అందుకే అక్ష విద్య ఎవరి చేతిలో ఉంటుందో వాళ్ళ దగ్గర శకుని వంటి వారి పాచికలు పారవు. కాబట్టి అందుకు చెప్తున్నాడు మహానుభావుడు అశ్వఘోషుడు ఈ కథ అంతా చెప్పుకొస్తున్నాడు బృహదాశ్వుడు. కాబట్టి ఆయన అన్నాడు, నువ్వు ఆ ఋతుపర్ణుడి దగ్గరికి వెళ్ళి సేవించు, అక్కడికి వెళ్ళి సేవించి ఆయన దగ్గర అక్షహృదయం అన్న విద్య పుచ్చుకో. నీ దగ్గర ఒక విద్య ఉంది, ఏమిటది? నీ దగ్గర ఉన్నది అశ్వహృదయం, అంటే గుర్రాల్ని ఎలా లొంగ తీసుకోవాలో నీకు తెలుసు. ఈ విద్య ఆయనకి, ఆయన దగ్గర ఉన్న విద్య నువ్వు పుచ్చుకో, శుభం భూయాత్, నీకు శుభం జరుగుతుంది, వెళ్ళు అని ఆ కర్కోటకుడు అదృశ్యమైపోయాడు. వెంటనే ఈ నలుడు ఇప్పుడు ఎవరు తనని గుర్తుపడతారన్న భయం లేదు, కాబట్టి ఋతుపర్ణుడి దగ్గరికి వెళ్ళాడు. చిత్రం ఏమిటంటే, ఏ నల మహారాజు గారు పాచికలాడుతుండగా దమయంతీదేవి ఇక తన భర్త సర్వస్వాన్ని కోల్పోతాడని నమ్మి తన యొక్క కుమారుడైనటువంటి ఇంద్రసేనుణ్ణి, కుమార్తె అయినటువంటి ఇంద్రసేనని